పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. ముక్కు ముఖం ఎరగని రోజుల్లో మా పెళ్ళయింది. అప్పుడు మా భర్త ఎలా ఉంటాడో కూడా చూడలేదు, కానీ పెళ్ళయ్యాక ఆయనే లోకమని బతికాం మేము పతివ్రతలం గనక. ఇప్పుడు నువ్వేం చేస్తావు, మళ్ళీ మా భర్తని మాకిస్తే కొత్తగా పెళ్లి జరిపినట్టు అవుతుంది. ఇది కొత్త పెళ్ళి, పాత పెళ్ళి రద్దయిపోయినట్టే. ఇప్పుడు కొత్తగా నువ్వు మా భర్తతో మళ్ళీ పెళ్లి చెయ్యి. ఈ పెళ్ళి నిత్యం శుభం కలిగిస్తుంది. పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. చిన్నప్పుడు జరిగిన పెళ్ళి ఏదో బొమ్మల పెళ్ళి. మళ్ళీ మా భర్తను మాకిచ్చి షష్ఠి పూర్తి నాడు తాడి కట్టించినట్టుగా ఆయన చేత కాళి కట్టిస్తే, ఆయనకు పుష్టి పూర్తి కలిగిస్తే మేము సంతోషిస్తాం. నీయానెవ్వారిని నిగ్రహం పండా ఉగ్ర పాపాకృతి నందకుండు. నీయాజ్ఞలో నుండి నేటి నుండి మా యేసు ప్రాణంబులు మాకు నీవే. నీ మీద ఒట్టేసి చెబుతున్నావు, ఇంక ఎవరిని కాటు వెయ్యడు చంపడు. నీవు ఎలా చెబితే అలా నడుచుకుంటాడు. నీ ఆజ్ఞని దాటకుండా నీ ఆజ్ఞలో ఉంటాడు ఈ రోజు నుంచి. ఆ భయంకరమైన కోపంతో కూడిన పడగలు, బుసలు కొట్టడం, విషం కక్కడం, ఇతరులను కాటు వేయడం, ఇటువంటివన్నీ విడిచిపెట్టేస్తాడు. ఆ పాత పనులన్నీ విడిచిపెడతాడు. మా ఈశ్వరుణ్ణి, మా భర్తని, మా ప్రాణాన్ని మాకు అందించు, మా భర్త ప్రాణాలు మాకు దక్కించు అని వారు ప్రార్థించగా, అప్పుడు మెల్లిగా ఆ పడగల్లోకి ప్రాణం తెచ్చుకుంటూ, అప్పటికే సగం చచ్చిపోయాడు వాడు, అయినా కళ్ళలా మెల్లగా ఆర్చుకుంటూ ఊపిరి తీసుకుంటూ, కృష్ణ వాసుదేవ నేను మహాపాపాత్ముణ్ణి, అసలు మా పుట్టుకే పాపజాతి. పాపజాతి అంటే పావులకి పాపజాతి అని పేరు. నిజంగా మేము పాపాత్ములం, మాకు విషం ఇచ్చావు నువ్వు. ఆ విషం మమ్మల్ని రక్షించుకోవడానికి తప్ప ఇతరులను భక్షించడానికి కాదు. పావులకి ఎందుకు విషం పెట్టావు నువ్వు అంటే ఎవరైనా చంపబోతున్నప్పుడు కాటేసి ఆత్మరక్షణ చేసుకోవడానికి. మేము ఆ విషయం మర్చిపోయి విషాన్ని దుర్వినియోగం చేసి ఈ లోకాన్ని ఎన్నో రకాలుగా పాడు చేసాము, నాశనం చేసాం. పాత పనులు తలుచుకుంటే నాకు పశ్చాత్తాపం కలుగుతున్నది. అయినా నేను బాధపడను, ఎందుకంటే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అయ్యింది. నీ వంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పాదాలు నా శిరస్సు మీద పడ్డాయి, నా జన్మ ధన్యమైంది. నిజంగా చచ్చిపోయినా పర్వాలేదు, నీ దగ్గరికే వస్తాను. కానీ భూలోకంలో నీవు నీ భక్తుల్ని ఎంత పాపాత్ములైనా సరే రక్షిస్తావు, శరణంటే రక్షిస్తావు అనే విషయం అందరికీ తెలియాలి. అందుకోసం నా ప్రాణదానం చేస్తే సంతోషిస్తాను. ప్రాణం తీసినా లేక ఉంచినా సర్వం నీదే భారం. నేను ఇప్పుడు రక్షించమని అడగను, సంహరించమని అడగను. తండ్రి నన్ను రక్షించు. మేము చేసే ప్రచారాలు ఉన్నాయే, మలకలు మా ప్రచారములు అంటే మా ప్రవర్తన వంకర. పాములు ఎప్పుడు ఎలా నడుస్తాయి? వంకర. అందుకని వాడు చాలా టెక్నిక్గా చెప్పాడు, మలకళ్ళు మా ప్రచారములు. మా ప్రవర్తన ఎప్పుడు కూడా మా నడక ఎలా ఉంటుంది? వంకర టింకర నడక. ఆ వంకర టింకర బుద్ధిని సక్రమంగా పెట్టవలసిన బాధ్యత నీది అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే వెంటనే శ్రీకృష్ణుడు నృత్యమాపి వాడికి తిరిగి ప్రాణమిచ్చి మంచి బలమిచ్చి చైతన్యమిచ్చి, ఓయి కాళియా, పూర్వం మహాపరాక్రమవంతుడైన గరుత్మంతుడితో విరోధం తెచ్చుకుని గరుడి వల్ల భయంతో నీవు పాములకు నివాస స్థానమైన రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి ఈ కాళింది మడుగులో అడుగుపెట్టి తలదాచుకొని సుఖంగా ఉంటున్నావన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడిక నీకు భయం లేదు, నేను నీ పడగల మీద నృత్యం చేశాను. నృత్యం వల్ల నా అడుగు దడలు పడ్డాయి, అంటే కృష్ణపాదాలు పడ్డాయి. ఈ కృష్ణపాదాలు నీ పడగల మీద ఉండడం వల్ల ఇక గరుత్మంతుడు నిన్ను చంపడం నిశ్చింతగా మీ పూర్వ నివాస స్థానమైన రమణక ద్వీపానికి పో. ఈ మడుగులో ఇక ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే ఈ మడుగు ఎంతోమంది మహానుభావులు నీళ్లు తాగడానికి, స్నానం చేయడానికి, తపస్సు చేయడానికి ఉపయోగపడాలి. నువ్వు ఈ మడుగుని విషపూరితం చేశావు, దాంతో దూడలు పక్షులు ఎందరో ప్రాణులు చచ్చిపోతున్నారు. ఈ క్షణమే నువ్వు పోతే ఈ మడుగుని నా దృష్టి ప్రసరింపచేసి అమృతంగా మారుస్తాను. పో. నీ పణముల మీద, పడగల మీద మా పదార్జములున్నాయి గనక, నా పాదచిహ్నాలున్నాయి గనక నీకు నిశ్చంతే అనగానే ఆయన చాలా సంతోషించి తన భార్యతో పాటు నమస్కరించి ఈ పడగల మీద ఉన్న మణులు ఆయన పాదాల మీద వేసి నమస్కరించాడు. అంటే మణులతో ఆయన పాదపూజ చేశాడు. తన భార్యలతో పిల్లలతో మొత్తం అందరూ మడుగుని ఖాళీ చేసేసి రెంటెడ్ హౌస్ ఒకేసారి రాత్రికి రాత్రి ఎగగొట్టేసిపోయినట్టుగా మకాం మార్చేశాడు. నిమిషాలలో కళ్ళ ముందు నీళ్ల మీద కృష్ణుడు తేలుతున్నాడు, కాళీయుడు అతని భార్యలు అందరూ మైమైపోయారు. ఒడ్డుగా చూస్తున్న వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. అప్పటికే చీకటి పడుతుంది కదా, చీకట్లో మనం చూడరాని దృశ్యం చూసామా, నిజమా అనిపించింది వాళ్ళకి. అన్ని పావులు మయమైపోయాయి, ఎలా మయమైపోతున్నాయో తెలియట్లేదు. కృష్ణుడి యొక్క మహిమ ఇదని వాళ్ళకి ఇంకా తెలియదు కదా. ఒడ్డు మీద ఉన్న వాళ్ళు చూస్తున్నారు, కానీ కృష్ణుడికి కాళీయుడికి మధ్యలో జరుగుతున్న సంభాషణ వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే అసలు సంస్కృతం రావడమే కష్టం అంటే వాళ్ళు సర్ప భాష ఎక్కడొస్తుందండి, మానవ భాషే రాదు, సర్ప భాష రావాలంటే చాలా కష్టం. కాళీయుడితో కృష్ణుడు కాబట్టి సర్ప భాషలో మాట్లాడాట, స్నేక్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది, అది కొంచెం మీకు ఎప్పుడైనా నేర్పుతాను అప్పుడు మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ భాషలో మాట్లాడడం వల్ల ఎవరికి ఏమీ అర్థం కాల. ఈలోపు వాళ్ళు మాయమైపోగానే కృష్ణుడు ఆ మడుగులోకి తన చూపుని ప్రసరింపచేసి ఆ మడుగు జలాన్ని ఏం చేశాడనమాట, అమృతంగా మార్చాడు. ఒడ్డు మీదకు వచ్చాడు, నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు, నేల మీద నడిచినట్టుగా. రాగానే వెంటనే యశోద కౌగులించేసుకుని, నా బాబు ఎదురే పాము ఎక్కడ కట్టేసింది అని ఒళ్ళంతా చూసి, ఎక్కడ పాము కాటు గుర్తులే కనపడడం లేదు, కోరలు దిగలేదా, ఫోన్లో నాయన బతికావు, నీ శరీరం ఇంత గట్టిగా ఉంటుందో నాకు తెలుసులే, ఇప్పుడు నేను వెన్న పెట్టాను కదా నాన్న, అందుకని కొంచెం నున్నగా ఉండుంటుంది, ఎలా బతికావరా, ఆ పాము కాటేసినప్పుడు అమ్మ అమ్మ నన్నే తలుచుకుంటావు నాకు తెలుసు, మీ నాన్నగారికి చెప్పాను నేను నన్ను తలుచుకుని ఎంత ఏడ్చావు, నా బాబు ఇంకెప్పుడు నేను వదలనరా అని కన్నీళ్లు గరిచి నెత్తి మీద పదే అభిషేకం చేసేసింది అట కన్నీళ్లతోటి. ఇప్పటిదాకా యమునా నదీ జలాలతో ఈ తల తడిసింది, ఇప్పుడు ఇవిడు కొత్తగా కన్నీటితో తడిపింది, అంటే సముద్ర జలంతో తడిసినట్టు ఉంది దాన్ని, ఉప్పు నీరు కదా మరిది. అలా తడిపి కౌగిలించుకుని ఎంత ఏడ్చిందో ఆ తల్లిని ఏమీ మాట్లాడకుండా, పర్వాలేదు ఏమో వచ్చానుగా అన్నాడు ఆయన. కానీ అప్పటికే చీకటి పడిపోయింది, పగలంతా వంటలు చేయలేదు ఎవరు, మన ఆర్గనైజేషన్ అక్కడ లేదుగా మరి, అందరికీ వేళకి పప్పులు పెట్టడానికి, ఆవడలు పెట్టడానికి, పెసరపప్పు పాయసం చేసి పెట్టడానికి అక్కడ ఎవరు లేరు, పాపం ఎవరు వంటలు లేవు, తలుపులకి తాళాలు వేయలేదు, అడవిలోకి వచ్చారు, ఇళ్ళకి వెళ్ళాలంటే కనీసం 5-6 గంటలు నడవాలి, అడవి రాత్రి ఆకలికి మాడిపోతున్నారు. ఈ ఆకలి కంటే పెద్ద బాధ ఏమిటో తెలుసా, గుండెలు పోతుకుని ఏడ్చి ఏడ్చున్నారేమో వెర్రినాల్సి వచ్చేసింది అందరికి. అందుకని కృష్ణ ఈ చీకట్లో ఇక ఇంటికి వెళ్ళలేం, ఎక్కడే పడుకుని పొద్దున్న నడదాం అన్నారట అంత. సరే అని అన్నాడు కృష్ణుడు, సొమ్మసిల్లి పడుకున్నారంతా అక్కడ. ఇంట్లో మంచి పరుపులు వేస్తే కూడా నిద్ర పట్టడం లేదు బాబోయ్ అనేవాడు చాలామంది ఉంటారు. మాయిదారిది పరుపులు ఉంటే ఇంకో తలగడ కావాలనేవాడు, దుప్పటి ఉంటే ఇంకో రొగ్గివ్వండి అనేవాడు, ఇంకొక ఎక్స్ట్రా రూమ్ లేదా అని అడిగేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా. కానీ ఆ పూట అలసట వల్ల ఏ ఎక్స్ట్రా రూములు లేవు, ఏ వాతావరణం లేదు, పరుపులు లేవు, బొంతలు లేవు, చాపలు లేవు, కటిక నేల మీద బృందావనంలో మట్టిలో పడుకుని చెట్ల వేళ్ళు తలగడగా పెట్టుకుని నిద్రపోయారు, గాఢంగా గురువు పెట్టి మరి నిద్రపోయారు, అలసిపోయి. తిండి కూడా లేదేమో, మరీ నిద్ర పట్టింది మరీ విచిత్రంగా. ఏళ్ల తరబడి తిన్న తిండి ఒకటి ఉంటుందిగా లోపల, ఓ పూట ఉపవాసం ఉంటే గాఢంగా నిద్ర పట్టింది అనమాట. ఇలా అర్ధరాత్రి వాళ్ళు వీళ్ళంతా నిద్రపోతూ ఉండగా ఓ భయంకరమైన వాతావరణం వచ్చేసింది అక్కడికి. అది వేసవకాలం, మందు వేసవకాలం కదా, హఠాత్తుగా కొమ్మ కొమ్మ రాసుకుని నిప్పు పుట్టి మొత్తం ఈ కృష్ణుడు, గోపికలు, యశోద, నందుడు, పిల్లలు నిద్రపోతున్న అడవి చుట్టూ అగ్ని అంటుకుపోయింది, మంటలు లేచిపోయాయి. మధ్యలో వీళ్ళున్నారు, చుట్టూత మంట అంటే ఎటు వెళ్ళడానికి లేదు, చుట్టూత అగ్ని అలుముకుంటే ఎలా వెళ్తారు, దెబ్బకి అడిగిపోయారు. ఆ వేడికి ఒళ్ళంతా మండిపోయి కారం రాసినట్టు అయిపోయి చుర్రు అనిపించగా అందరూ లేచారు. బాగా నిద్రపోతున్న వాళ్ళకి కాస్త అంటిస్తే ఒక ఒత్తి ఏమళ్ళీ నిద్రవరు. మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళని పురాణాలు నిద్రపోతారు సార్, అటువంటి వాళ్ళకి ఒక్క దీపం ఒత్తి కింద పెట్టామా, ఇక మళ్ళీ పురాణం వింటున్నప్పుడు నిద్ర అయితే ఉంటారన్నమాట. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ భగ్గులు లేచా మంటకి అడిలిపోయి చిన్న పట్ట చెట ధ్వనులతో లేచిపోతున్న అగ్నిజ్వాలను చూచి కృష్ణ కృష్ణ అదిగో చూడన్నారు. అది అభ్రంకష ధూమాయుత విభ్రాంత మహాస్ఫులింగ విషరోగ్రశిఖాద భ్రష్ట దగ్ధ లోకాదభ్రంబై వచ్చ చూడు దవసికి కృష్ణ అదే వచ్చందవకిని ధూమకణకీలాభీల దుర్వారమై ఇదక పెన్మము నెల్లవారి ఇటమీదేలాగు నీ పద పద్మంబులు కాని వండరుదమో పద్మాక్ష ఓ దేవ మృక్యదమో రామ మహాపరాక్రమ దవాగ్ని వేగవారింపరే. ఆకాశం అంతెత్తు నిప్పురవలు పైకి లేచిపోతున్నాయి, చెట్లు పేలిపోతున్నాయి, దాంతోపాటు పొగలొచ్చేస్తున్నాయి, మంటలు పైకి రెచ్చిపోయి మరీ చుట్టుముడుతున్నాయి మమ్మల్ని. తండ్రి కృష్ణ వాళ్ళ బలరామ వాసుదేవ పరంధామ రక్షించండి, ఈ పొగల్ని మేము తట్టుకోలేకపోతున్నాం. పొగకే ఊపిరాడికి చచ్చిపోతున్నారు సగం. దాంతోపాటు మంటలు దగ్గరకు వస్తున్నాయి, ఒళ్ళంతా కాలిపోతోంది, రక్తం మరిగిపోతోంది. కృష్ణ, ధూమకణ కీల భేల దుర్వారమైన ఈ దావాటి నుంచి రక్షించు. ఎప్పుడూ నీ పాద పద్మాలే దిక్కని నమ్ముకున్నాం పద్మాక్ష, ఓ దేవ, ఓ బలరామ, నీకు మొక్కుతున్నాం. ఈ దావాగ్ని తొలగించండి, రక్షించండి అని అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయారు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, నన్ను నమ్మారు గనక నేను చెప్పినట్టు చెయ్యండి అన్నాడే. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా ఉన్నారు వాళ్ళు. అయితే అందరూ కళ్ళు మూసుకోండి అన్నాడే. అందరూ వెంటనే కళ్ళు గట్టిగా మూసేశారు. పొరపాటును కూడా కళ్ళు తెరవద్దు అనగా అందరూ కళ్ళు మూసుకున్నారు. వెంటనే ఆయన ఏం చేశాడు, ఓయి అగ్ని, వీళ్ళందరినీ కాల్చింది చాలు, చేతిలోకి రా అన్నాడు. మొత్తం అంత అగ్నిహోత్రము కూడా చిన్న దీపపు ఒత్తిలో వెలుగుతున్నంత అగ్నిగా చేతిలోకి వచ్చింది. రాగానే ఆయన గుటుక్కుని మింగేశాడు అగ్నిని. ఆ అగ్ని ఆయన కడుపులో గడిపోయింది. ఆయనే అగ్నిహోత్రుడు, అగ్నిహోత్రుడు ఆయనే, ఆయనే అగ్నిహోత్రుడు కాబట్టి ఆ వైశ్వానరుడు ఆయన కడుపులో గడిపోయాడు. ఇక కళ్ళు తెరవండి అన్నాడు. అందరూ కళ్ళు తెరి చూస్తే ఏమీ లేదు, పక్కన ఒక్క నిప్పు రవ్వలేదు, పొగలేదు, అసలు అక్కడ కాలిపోయిన వాతావరణమే లేదు. ఎంతో పూర్వం కంటే పచ్చగా ఉంది వాతావరణం. పచ్చగా ఉన్న వాతావరణాన్ని చూసి వీళ్ళకి పిచ్చెక్కింది. ఏమైందిరే ఈ అగ్ని అంత, కళ్ళు మూసి తెరిచే లోపు ఏమైపోయింది, ఏమి మహిమ, ఏమి మహిమ అనుకున్నారు. ఇప్పుడు కృష్ణుడు మహిమ తెలిసింది కదా, అందుకని మళ్ళీ కోరికలు పెరిగాయి. మహిమ తెలిస్తే వచ్చే ఇబ్బంది ఇది అనమాట. కృష్ణ, మమ్మల్ని అందరినీ భయంకరమైన దావాగ్నిని మమ్మల్ని కాల్చకుండా కాపాడావు, దావాగ్నిని తాగి మమ్మల్ని రక్షించావు, ఆ అగ్ని నుంచి కాపాడావు, ప్రాణభిక్ష పెట్టావు. ఇప్పుడు ఇంకొక కోరిక కోరుతున్నాం. మా ఎవరికి నడవడానికి ఓపిక లేదు, తిండి లేక మలమల వాడిపోతున్నాం, పైగా అర్ధరాత్రి నిద్ర సరిగ్గా పట్టదిక మాకు, ఇంటికి వెళ్ళే ఓపిక లేదు, ఇంటికి నడిచి వెళ్ళే శక్తి లేదు మమ్మల్ని, నీ ఓపికతో నీ మహిమతో మా ఇళ్లలో చేర్చవా మేము వెళ్ళలేమన్నారట. ఇందాక దావాగ్ని నుంచి రక్షించారు, ఇప్పుడు మమ్మల్ని అందరినీ మా ఇంట్లో యథాపథంగా ఉంచు, ఈ బాధ్యత నీది అన్నారు. సరే కృష్ణుడు ఏం చేస్తాడు, పాప కోరితే కాదని లేడు. అయితే మళ్ళీ చెబుతున్నాను, అందరూ కళ్ళు మూసుకోండి అన్నాడు. అనగానే వాళ్ళలో ఒకడు, నాకు తెలిసిరే నువ్వేం చేస్తావు అన్నాడు. ఏం చేసావు అంటే, ఇందాక నేను చూశాను కదా అందరం కళ్ళు మూసుకున్నప్పుడు, నేను అప్పుడే ఇలా దొంగతనంగా ఇలా చూశాను, కృష్ణుడు అగ్నికేసి ఇలా చెయ్యి చాచాడు, అగ్ని చేతిలోకి వచ్చింది, దాన్ని గుటుక్కుని మింగాడు, నాకు తెలుసు అన్నట్ట. ఒరే చూడద్దంటే ఎందుకు చూసావన్నాడు కృష్ణుడు. మరి ఎవరో చూడకపోతే నీ మహిమలు ఎలా తెలుస్తాయన్నాడు వాడు. ఎవరో చూడకపోతే నీ మహిమ ఎలా తెలుస్తుంది. అయితే ఈసారి అందరూ కళ్ళు మూసుకోండి అన్నాడు కృష్ణుడు. అందరూ మళ్ళీ కళ్ళు గట్టిగా మూసుకున్నారు. అందరూ కళ్ళు తెరిచేసరి కల్లా కృష్ణుడు మళ్ళీ తెరవగానే తెరిచారు. తెరవగానే ఎవరింట్లో వాళ్ళు ఉన్నారట, 104 రూములో వాళ్ళు 104లోనే ఉన్నారు, 204 వాళ్ళు అందులోనే ఉన్నారు, హాల్లో వాళ్ళు హాల్లో ఉన్నారు, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. పాపం ఒకడున్నాడు ఇందాక, వాడు ఇందాక కృష్ణుడు ఆ అగ్ని మింగుతున్నప్పుడు కళ్ళులో దొంగతనంగా తెరిచి చూశాడే, వాడు ఈసారి కూడా ఏం చేస్తాడో కృష్ణుడు చూద్దామని అలా కళ్ళు తెరిచి చూశాడు. వాడు ఒక్కడు అడుగులు ఉన్నాడు, మిగతా తెలియకపోయాడు. అందువల్ల కళ్ళు తెరిచి చూస్తే, రెండోసారి చూస్తే కృష్ణుడు ఒకసారి చెప్పాడు, పోనీ ఏదో పొరపాటు చేశాడు అనుకోండి, రెండోసారి కూడా చెప్తే వినిపించుకోండి, కళ్ళు తెరిచి అలాగే చూశాడు. వాడు ఒక్కడే అడవిలో ఉండి పొద్దున్నే ఈ సింహాన్ని ఏడ్చుకుంటూ 8 మైళ్ళు నడుచుకొచ్చి, కృష్ణ చచ్చిపోయాను అన్నట్ట. ఇంకెప్పుడు విఘ్నేశాలు గురువుగారు చెప్పారంటే చెయ్యాలి, అంతేగాని ఇలా ఇలా దొంగతనంగా చూస్తేలాగా, కళ్ళు మూసుకోండి అంటే మూసుకోవలసింది. అనగానే అప్పుడు వాడికి బుద్ధి వచ్చిందిట, మహామహిమని ఎవరో ఒకటి చూడకపోతే ఎలా చెబుతాం, అలాగే నువ్వు చూసావుగా, ఇప్పుడు నడిచి వచ్చావు కాబట్టి నీకు ఎంత దూరం ఉందో బాగా మహిమ తెలిసిందా అంటే, బాగా తెలిసింది కృష్ణ, ఇక నుంచి శరణాగతి తెలిసింది అన్నాడు వాడు. ఈ విధంగా వాడు ఒక్కడు అడవిలో ఓడిపోయాడు, తక్కిన వాళ్ళంతా తిరిగి వచ్చారు. రేపు ఎప్పుడన్నా మిమ్మల్ని వైకుంఠానికి రమ్మంటాను, కళ్ళు మూసుకోమంటే మూసుకుంటే నాతో వస్తారు, లేకపోతే ఇక్కడే ఉంటారు, ఆ తర్వాత తీసుకెళ్ళడానికి ఒక హోరం ఉండడం అన్నమాట. ఈ విధంగా శ్రీకృష్ణుడు అపూర్వమైన తన దివ్య మహిమతో కాళీయమర్దనం చేసి కాళీయుణ్ణి పంపి పిల్లల్ని రక్షించాడు. ఇప్పుడు ఈ కథ వింటున్న పరీక్షిత్తుకి మళ్ళీ అనుమానం వచ్చింది, కాళీయుడు అనేవాడు రమణక ద్వీపంలో ఉన్నాడన్నావు. రమణక ద్వీపం పాములకి నివాస స్థానం, అది పాతాళ లోకంలో ఉంటుంది. అక్కడ ఉండవలసిన గరుత్మంతుడు, అక్కడ ఉండవలసిన కాళీయుడికి గరుత్మంతుడితో ఎందుకు తగాదా వచ్చింది? ఆ కాళీయుడు తమ నివాస స్థానం విడిచిపెట్టి ఎందుకని కాళీందులో అడుగుపెట్టాడు, ఈ కథ అంతా చెప్పమన్నాడు. అయితే చెబుతున్నాను విను, పూర్వం పావులన్నీ పాతాళ లోకంలో రమణకము అని పేరు కలిగిన ఒక ద్వీపంలో ఉండేది. ఆదిశేషుడు, వాసుకి, అనంతుడు, కర్కోటకుడు, కాళీయుడు, అరుకాషుడు, దంతవక్త్రుడు, విదూరథుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది పిల్లలు, కద్రువ పిల్లలు కొందరు, సురస పిల్లలు కొంతమంది, వీళ్ళ సంతానాలు కూడా పెరిగాయి. ఇలా ఉండగా గరుత్మంతునికి ఈ పాములకి ఎప్పుడూ వైరం ఉన్నది. దానికి గల కారణం ఇదివరకు మీకు చాలాసార్లు చెప్పారు కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా. గరుత్మంతుడి యొక్క తల్లిని వినతని పాముల యొక్క తల్లి కద్రువ చాలా హింసించింది, బానిసగా చేసుకుని. అందుకని గరుత్మంతుడు తన తల్లికి దాస్యవిముక్తి అయ్యాక విష్ణుమూర్తిని నాకు పాములను ఆహారంగా ఇమ్మన్నాడు. అప్పటి నుంచి ఆయన పాములని ఈయనకి ఆహారంగా ఇచ్చాడు. దాంతో గరుత్మంతుడు తనని తన తల్లిని తెగ హింసించిన పాములు కనిపిస్తే చాలు, వాటిని నూడిల్స్ మింగినట్టుగా, సేమ్యాలు మింగినట్టుగా మింగిపారేయడం మొదలెట్టాడు. సేమ్యా ఇడ్లీలను ఉంటాయి, అలాగా పాముల్ని ఇడ్లీల కింద లొంగదుట్టేసి గుటుక్కుని మింగేసేవాడు ఆయన. దాంతో పాములు హడిలిపోయాయి. కనిపించిన పాములల్లా గరుత్మంతుడు చంపుతూ ఉంటే ఇంకా కొంతకాలానికి పాములు ఉండవు అనుకుని మనందరం కలిసి ఒక వడంబడిక చేసుకుందాం, విచ్చలవిడిగా గరుత్మంతుడు పాముల్ని చంపకుండా ఉండాలి, దానికి ఏం చేద్దాం అని బాగా ఆలోచించి ఒక రోజున వాసుకి గరుత్మంతుని దగ్గరికి వెళ్ళి, సోదరా ఎంత చెడ్డ, మనందరం కూడా సోదరులం కదా, తండ్రి ఒక్కడే మనకి కశ్యపుడే, తల్లులు వేరు, ఆ తల్లులు కూడా అక్క చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళ బిడ్డల వేరు, మనకి విరోధం ఏమిటి, నిన్ను మా వాళ్ళు చిన్నప్పుడు చాలా నీచంగా చూశారు, మీ అమ్మని మా అమ్మ హింసించింది, అందులో సందేహం లేదు, ఆ పగ వల్ల నువ్వు పాముల్ని తింటున్నావు, అయినా విచ్చలవిడిగా పాముల్ని తినకుండా ఒక నిబంధన చేసుకుందాం అనగానే వాసుకి అంటే చాలా గౌరవం ఆయనకి. ఆదిశేషుడు, వాసుకి వీళ్ళు మహాత్ములు కదా, అందుకని ఏం చెబుతున్నావు నువ్వు అన్నాడు. నెలకొకసారి అమావాస్య నాడు ఒక పాముని, కొంత ఆహారాన్ని నీ దగ్గరికి పంపుతాం, మేము చీటీలు వేసుకుని ఆ చీటీలు ఒక చీటీ తీస్తాం. పాముల్లో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పేర్లన్నీ చీటీల మీద రాస్తారు, ఆ చీటీలన్నీ మడత పెట్టి ఇలా విసురుతారు, అందులో కుర్రాడు వచ్చి ఒక చీటీ తీస్తే అందులో ఎవడి పేరు వస్తే వాడు నీకు ఆహారంగా వస్తాడు. వాడితో పాటు కొంత ఆహారం పంపుతాం, ఆ పాముని ఆహారాన్ని తిను. అప్పుడు నెలకు ఒక్క పామే కాబట్టి పాములు అందరూ నాశనం కాదు, సంతానం అభివృద్ధి చెందుతుంది, ఏ జాతి సర్వనాశనం కాదు. ఈ పని చేయమనగాని అలాగే అన్నాడు గరుత్మంతుడు. అప్పటి నుంచి ప్రతీ నెల అమావాస్య నాడు వంతుల వారీగా ఒక పాము, కొంత ఆహారం గరుత్మంతుడికి వెళ్ళేది. ఈ కాళీయుడు అహంకారి, వాడు పళ్ళు పటపట కొరికి బోడి గరుత్మంతుడికి మనం భయపడ్డామా, అసలు మనం ఎవరం, పక్షుల్ని పట్టు తింటాం, పక్షుల గుడ్లు తిని బతుకుతాం, మనం వచ్చామంటే పక్షులు గజగజ విడిచిపోవాలి, అటువంటిది ఆ పిట్టల ద్వారా ఒకటి రావడం ఏమిటి, వాడికి మనం భయపడడం ఏమిటి, వాడికి నెలకు పావుని ఆహారంగా పంపడమా, మీరంతా పిరికాళ్ళు, మీరు నన్ను వదిలేరంటే వాడు అప్పటికి వస్తారంటే. అప్పుడు వాసుకి నవ్వి, నీకు తెలియదురా గరుత్మంతుడు అంటే పిచ్చాడా, పిల్లకాక్కేం తెలుసు, ఉండేది దెబ్బ, ఆ మహానుభావుడి పరాక్రమం సంగతి ఇంద్రుడు అడుగు చెబుతాడు అన్నాడు. ఆ ఇంద్రుడు లేడు, నాగేంద్రుడు లేడు, నేను మాత్రం వెళ్ళను, వాడు అంతం చూస్తాను, తెగ తిట్టాడు, తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టేవాడు. ఈ మోతగాళ్ళు ఎప్పుడు ఉంటారండి, కొంతమంది వెళ్ళి ఇదిగో కాళీయుడు నిన్ను తెగ తిడుతున్నారు అని గరుత్మంతుడికి చెప్పారు. మీరు అనుకుంటారు మనకేం తెలియదు నలుగురు మధ్యలో కాకుండా నాలుగు గోడల మధ్యలో అన్నామని, నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకున్న మాటలు కూడా వెళ్ళిపోతాయి, గోడలకి చెవులు ఉంటాయి, చెప్పేవాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి, అవే పనులు అనమాట, వాడు ఇలా అన్నట్ట, వీడు ఇలా అన్నట్ట అని ఇతరుల గురించి చెప్పడమే వృత్తిగా పెట్టుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందుకని ఈ వార్త అంతా గరుత్మంతుడికి తెలిసింది, చూద్దాం అని ఉపేక్షించాడు మొదట్లో. ఇలా ఉండగా ఒకనాడు కాళీయుడు వంతొచ్చింది. అప్పుడు కాళీయుడు పళ్ళు పటపట కొరికి, నా వంతొస్తే నేను వాడి దగ్గరికి వెళ్తానా, వాడి ఇక్కడికి వస్తే వాడు అంతం చూస్తాను, రమ్మను, గరుత్మంతుడంతా వాడు బతుకెంత, వాడు పెట్ట, వాడిని నా పొట్టన పెట్టుకుంటాను అని నోటికి వచ్చినట్టు తిట్టాడు, వదరాడు. ఈ విషయం గరుత్మంతుడికి తెలిసింది. ఓరి నీచుడా, ఈరోజు నీ పడగలు చించేస్తాను, నీ అంతం చూస్తాను అంటూ మహావేగంగా వైకుంఠం నుంచి ఎగురుకుంటూ వచ్చాడు. ఆయన వస్తూ ఉంటే అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత భువన పవమాన మహావిక్షేప కంపిత అనేక క్షోణి ధరేంద్రుడరుచు గరుడు వచ్చన్. ఆయనకి బంగారపు రెక్కలు ఉంటాయి, ఆ బంగారపు రెక్కలతో ఇలా ఇలా పెద్ద పెద్ద పెట్టును విసురుతూ ఉంటే ఆ గాలికి మొత్తం భూమండలం, భూమండలం మీద ఉన్న కొండలు, కొండలతో పాటు ఉన్న చెట్లు గుట్టలు అన్ని గజ గజ కదిలిపోయాయి. అంతటి పరాక్రమం అయింది. ఆయన రెక్కల నుంచి వచ్చే గాలికి మొత్తం తుఫాను వచ్చినట్టు అయిపోతుందిట, అలా ప్రపంచాన్ని కదిలించేస్తూ ఆ బంగారపు వన్నె కలిగిన రెక్కలతో గరుత్మంతుడు భూలోకానికి వచ్చాడు. ఆయన రెక్కలు ఒక్కసారి అలా అంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం కూడా వస్తుంది అందులో నుంచి. అలాంటి మంత్రధ్వనితో ఆయన రాగానే అప్పుడైనా పారిపోవచ్చుగా, వచ్చావట్రా రా అని పడగలెత్తి బుస్సును కట్టేశాడు. అలా బుస్సును కట్టేస్తే గరుత్మంతుడికి ఒక్క ఏక కూడా ఓడలేదు. సరికదా, ఇంకా కోపం వచ్చి బంగారపు రంగులో ఉన్న తన ఎడమ రెక్క ఏకతో, చివరి ఏకతో నెత్తి మీద ఒక్కసారి డాములు కొట్టాడు. ఆ దెబ్బకి పెద్ద శబ్దమయ్యింది. కానీ ఏం జరిగిందో కాళీయుడికి తెలియలేదు. కళ్ళు వైళ్ళు గమ్మాయి, నోట్లోంచి నెత్తురు వచ్చింది, కింద డమ్మడి పడిపోయాడు. ప్రపంచం గుర్రం తిరిగింది, భూమి గుండ్రముగా తిరుగుతున్నది అని వాడికి అర్థమైంది. ఒక్క క్షణకాలం సేపు వాడు కష్టపడిపోయి అతి కష్టం మీద తెప్పిరిల్లి రెక్క యొక్క చివర ఉన్న ఏక కొసతో కొడితే ఇంత దెబ్బ తగిలిందంటే వీడు నిజంగా కొడితే నేను బతుకుతానా, ఎందుకన్నమాట గరుత్మంతుడు అంటే మా వాళ్ళు హడిలిపోతున్నారు, వాడు దేవుడే వీడితో యుద్ధం చేస్తే మనం బతకలేమనుకుని వెంటనే తోకతో కాస్త ఇసుక తీసి కళ్ళలో పోసేసి అమాంతంగా పారిపోయాడు. ఆ పరిగెత్తడం పరిగెత్తడం పెళ్ళాం బిడ్డల దగ్గరికి పోయి ఇక్కడ ఒక క్షణం ఉన్న ఉంటే చచ్చిపోతాం, రెండు బాబాయిన వాళ్ళు వెంట పెట్టుకుని మహావేగంగా ఈ పాములకు నివాస స్థానమైన రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి కాళింది మడుగులో అడుగు పెట్టాడు. ఈ మడుగులో అడుగు పెట్టడానికి వెనక అతను కూడా ఒక గొప్ప కారణం ఉన్నది. పూర్వం సౌభరి అని ఒక ముని ఉండేవాడు. ఆ ముని ఈ కాళింది మడుగు దగ్గర తపస్సు చేశాడు. ఆ మహాత్ముడు చాలా గొప్ప తపస్శాలి. ఆయన తపస్సు చేస్తున్నంతకాలం అందులో ఉన్న చేపలన్నీ వచ్చి ఆయనతో స్నేహం చేశాయి. చేపలకి పురాణం చెప్పాడండి ఆయన. చేపలన్నీ మా గురువుగారు మా గురువుగారు అని ఆయన చెప్పే పురాణాలు వినేవి. ఆ చేపలకు ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు రోజు నోటితో నీళ్లు తెచ్చి గురువుగారి కాళ్ళ మీద పోసి ఆ నీళ్లతో కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని మా మత్స్యాలను రక్షించు తండ్రి అని ప్రార్థించేవాడు. దాంతో చేపలకి ఈయనకి బంధం ఏర్పడింది. ఇలా ఉండగా ఒక రోజున గరుత్మంతుడికి ఆకలేసింది. ఆ రోజు ఒక్క పావు కూడా చెక్కలేదు. ఆకలికి తట్టుకోలేక ఈ మడుగు దగ్గరకు వచ్చాడు. అప్పటికింకా వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గరికి వాహనంగా వెళ్ళలేదు ఆయన. అందుకని ఆకలికి తట్టుకోలేక, వైకుంఠానికి వెళ్తే ఆకలి ఉండదు ఆయనకి, ఈ లోపు ఉండడం వల్ల ఆకలికి తట్టుకోలేకపోయాడు. వచ్చి మడుగులో గడుగు పెట్టి వద్దు వద్దని సౌభరి చెబుతున్నా వినిపించుకోకుండా రోజు సౌభరి కాళ్ళు కడిగే మత్స్యరాజు గారిని తినేశాడు చేపల రాజుగారిని. దాంతో ఆడచేపలన్నీ విలవిలలాడి ఏడ్చాయి. సౌభరికి కోపం వచ్చింది. ఒరీ గరుడ, ఎంత పని చేశావురా, ఇదిగో ఇదే నీకు నా శాపం, రేపటి నుంచి నీవు ఈ మడుగులో అడుగు పెట్టావా నీ తలకాయ తగిలి చచ్చిపోతావు, నిన్ను హరిహర బ్రహ్మాదులు కాపాడిన నా శాప ప్రభావంతో నువ్వు తల పగిలి చస్తావు, ఇక ఈ మడుగులో ప్రాణముండగా అడుగు పెట్టకని శపించాడు. ఆ శాపానికి గరుత్మంతుడు వణికిపోయి ఇంక అప్పటి నుంచి ఆ మడుగులోకి మొత్తం రాడు, అడుగు పెడితే తల పగిలిపోతుంది ఆయనకు కూడా. వాడు అవతలవాడు ఆ సౌభరి అంత గొప్పవాడు. ఆ తర్వాత సౌభరి చచ్చిపోయిన చేపల రాజు గారిని అతని భార్యని అందరినీ తన మహిమతో కైలాసానికి పంపేశాడు. ఇంక ఇక్కడ ఉండడం అనవసరం అనుకుని హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు ఆయన. ఈ శాపం పెడుతున్న కథ గరుత్మంతుడికి తెలుసు, ఈ కాళీయుడి తల్లికి తెలుసు. కాళీయుడి తల్లి అనేది గరుత్మంతుడు పాములను చంపకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే దానికి ఒకటే మార్గం, కాళింది అని ఒక మడుగు ఉన్నది యమునా నదిలో, ఆ మడుగులో అడుగు పెట్టి గరుత్మంతుడు ఎవరిని చంపడు, అందులో అడుగు పెడితే చచ్చిపోతాడు, కాబట్టి ఎప్పుడైనా పాములకి కష్టం వస్తే అందులో చేరండి అని చెప్పింది వాళ్ళమ్మ చిన్నప్పుడు. వీరికి వినేసి ఊరుకున్నాడు వాడు. ఇప్పుడు సరిగ్గా గుర్తుకొచ్చింది వాడు అదృష్టం వల్ల. అందుకని నెత్తి మీద దెబ్బ తగలగానే అమ్మ బాబోయ్ ప్రాణం కాపాడుకుందామని పెళ్ళాం బిడ్డలతో అందులో మకాం పెట్టాడు. ఆ మకాం పెట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ గందరగోళం చేశాడు. ఇప్పుడు కృష్ణుడు వాడిని రక్షించి గరుత్మంతుడికి నేను చంపడు, పూర్వ వీరం మర్చిపోతాడు, అలా మర్చిపోవడానికి వీలుగా నీ పడగల మీద నా గుర్తులు పెట్టాను కృష్ణ పాదాలు, ఆ పాదాలు చూస్తే ఇక వాడు నిన్నేం చేయడని అభయం ఇచ్చి వాడిని పెళ్ళాం బిడ్డలతో తిరిగి వాడి ద్వీపానికి పంపాడు. అందుకే గరుత్మంతుడుక ఆజన్మాంతం కాళీయుడి తోడికి రాలేదు. ఈ విధంగా కాళీయుడు ఆ మడుగులో చాలా కాలం ఉండి చివరికి కృష్ణానుగ్రహంతో తిరిగి రమణక ద్వీపానికి పోయాడు. ఇది ఆ కాళీయుడికి గరుత్మంతుడికి ముందు నడిచిన పూర్వగాథ. ఎంతటి మహాత్ములైనా ఒక్కొక్కప్పుడు అపరాధం చేస్తే మహాత్ముల శాపానికి గురైతే అటువంటి మడుగుల్లోకి అడుగు పెట్టలేరు. గరుత్మంతుడు అంతటి వాడు కూడా శాపానికి గురయ్యాడు సుమా. కాబట్టి అనుక్షణం మనం జాగరూకులమై ఉండాలి. తొందరపడి నోటితోటో పొట్టతోటో శరీరంతోటో అపరాధం చేస్తే ఆ అపరాధం ఆజన్మాంతం పట్టుకుంటాయి అని పరీక్షిత్తు శుకుడికి అద్భుతమైన ఈ కాళీయుని యొక్క కథ చెప్పాడు.